రాము అన్ని విధాల పెద్దలు ఎంతమందినో రచయితల్ని ప్రముఖ వ్యక్తుల్ని ఎన్నో పత్రికల్ని చూచి ఉంటారు. సాహిత్య రంగంలో చాలా కాలం నుంచి కృషి చేస్తున్నారు కాబట్టి ఎన్నో అనుభవాలు మీకు కలిగి ఉంటాయి. కొన్ని విశేషాలు మీ వల్ల తెలుసుకుందామని వచ్చానండి. మీ బాల్యం ఎక్కడ గడిచిందండి?
పుత్తూరు అనే గ్రామంలో మా స్వగ్రామం అది, అక్కడ గడిచింది కొన్నాళ్ళు.
అలాగండి.
పుత్తూరు.
అలాగండి. మీ మొదటి సాహిత్య రచనలకు దోహదం ఇచ్చిన వారు ఎవరు?
నడకు వీరరాజు పంతులు గారు పిఠాపురం అయింది. నాకు మేనమామను భారతీశ గారికి పింతల్లి భర్తను.
విమర్శకులే కదండి?
ప్రసిద్ధ విమర్శకుడు, విమర్శాదర్శక ఆయన బిరుదుంది.
అలాగండి. ఆ రోజుల్లో సాహిత్యానికి ఎక్కువ ఆదరణ సంపన్నుల నుంచే కదా లభించింది.
సంపన్నుల నుంచి, జమీందారుల నుంచి కూడా వచ్చింది.
మీరు ఎరుగున్న ప్రాంతంలో సాహిత్యాన్ని పోషించిన వారు ఎవరండి?
పిఠాపుర రాజు గారు సాహిత్యాన్ని పోషించారు.
ఇంకా
తర్వాత జమీందారులు పోషించారు. తర్వాత కొచ్చలకోట జమీందారు గారు పోషించాడు.
ఇంకా ఎవరు?
తర్వాత కొవ్వూరి బషిరెడ్డి గారి కుమారుడు, తమ్ముడు కుమారుడు చంద్రారెడ్డి గారు సాహిత్యాన్ని పోషించాడు. డబ్బిచ్చి బాగా డబ్బులు పోషించాడు.
మీరు కొంత స్వయంగా రాయగలిగినటువంటి వారు ఎవరన్నా ఉన్నారండి?
కొచ్చలకోట ఆయన బిఏ వాగాలను సరస్వతిపతి చేసేవాడు ఆయన. మరి చాలా ఏమో రాశాడు.
అలాగండి. మీ చిన్నప్పుడు సాహిత్య రంగంలో ప్రముఖ స్థానం వహించిన కవులు ఎవరండి?
ఆశు కవిత్వంలో తిరుపతి వెంకట కవులు ఉండేవారు. అంటే మాకంటే నాకంటే 10-15 ఏళ్ళు పెద్ద. నేను దానిలో వచ్చేటప్పటికి, ఫీల్డ్ లో వచ్చేటప్పటికి వారు ఒక ఆయన తిరుపతి శాస్త్రులు ఏమో ఈ సరస్వతి గ్రంథ సరస్వతి పత్రికలో ఎడిటర్ గా ఉండిపోయాడు. తర్వాత
బందర్లో
ఉండిపోయాడు. అంటే ప్రచారం మానేశారు అన్నమాట. ఆశ కవిత్వ ప్రచారం మానేశారు. కౌలుగా ఉండేవాడు.
వీరేశలింగం పంతులు గారికి కూడా ప్రచారం.
వీరేశలింగం పంతులు గారికి నాకు బాగా స్నేహం ఆ రోజుల్లో. ఏం చేద్దంటే ఆయన ఈ రివైవ్ చేసేవాడేది కౌల చరిత్ర. అప్పుడు నేను బమ్మెర పోతున్న మనవన మునివనులైనటువంటి కేశన్న మల్లన అనే వారి యొక్క చరిత్ర దాక్షాయి నా ప్రబంధం దాక్షాయిని పరిణయం అనే నా వ్రాతప్రతి పత్రికలు ఆయనకి ఇచ్చాను రివైవ్ చేసినప్పుడు. అప్పుడు పంతులు గారు అన్నారు, ఏమండో నాకు చిన్నప్పటి నుంచి మనవరవలసి ఉంది మీకు నాకును అలాంటిది, ఈ పుస్తకం నాకు ఇచ్చారు చాలా బాగుంది, బంగారు పోతున్న తర్వాత ఎవరు కవులు లేరని నేను అనుకున్నాను, మునిమనవరు కూడా ఉన్నారు, మునిమనవరు ఈ కవిత్వం బాగుంది చాలాను అని చెప్పేసి సంతోషించి ఆ పుస్తకం పుచ్చుకుని ఆ కవుల చరిత్రలో నా పేరు నమోదు చేశాడు. వెంకటరావు గారు, బాలానంద వెంకటరావు గారు ఇచ్చారు ఈ పుస్తకం అని చెప్పేసి.
లక్ష్మణసింహం గారు తదితరులు మీరు
పిఠాపురంలో మేము ఉండేవారు అంతా.
వారు కూడా ఉండేవారు.
కూడా ఉండేవారు
సాహిత్య వ్యాసంగం.
సాహిత్య వ్యాసంగంలో ఆయన మేమంతా ఒక చోట
ఉండేవాళ్ళు.
మంచి ప్రసిద్ధి పొందినటువంటి సాక్షి, నాటకాలు రాశారు, సాక్షి గ్రంథాలు రాశారు. మంచి రాజా గారు పోషించేవారు ఆయన్ని, నిలకనోట పతికిచ్చి ఆస్థాన కథ అన్నమాట. ఆయన మంచి ప్రసిద్ధి.
జాతీయ ఉద్యమానికి సాహిత్య వ్యాసంగానికి ఆ రోజుల్లో ఏదైనా సంబంధం ఉండేదా అండి?
జాతీయ ఉద్యమానికి గవర్నమెంట్ చూసి భయపడేవారు కనుక ఆ రోజుల్లో జాతీయ ఉద్యమానికి డైరెక్ట్ గా రాసిన వాళ్ళు ఎవరో లేరు. కానీ మేము ఆ రోజుల్లో ఈ దేశోద్ధారకుని సహాయం వల్ల కొన్ని పద్యాలు రాశాం. అందులో పర్వతం ఎత్తడం, కృష్ణుడు ఏ పర్వతం అంటే పేరు గోవర్ధనోద్ధారణం అని చెప్పేసి వ్యాసం రాశాం. అంటే అప్పటికి ప్రిన్స్ ఆఫ్ వేల్స్ మెడ్రాస్ వచ్చాడు. ఈమెని పూజించకూడదు, ఇంద్రుడిని పూజించకూడదు, మరి గోవర్ధనాన్ని పూజించాలని కృష్ణుడే అయితే చెప్పాడు. అలాగే వీడిని పూజించకూడదు, ఎవరిని? ప్రిన్స్ ఆఫ్ వేల్స్ మన గాంధీ గారిని మనం పూజించాలి అని చెప్పి భావంతో మేము గోవర్ధనోద్ధారణం రాశాం. అప్పుడు అది ఈ దేశోద్ధారక నాగేశ్వరరావు గారు భారతలో పరిచయం చేశారు. అదొకటి జాతీయ హోత. తర్వాత ప్రబోధం ఒకటి. ప్రబోధం అంటే ఏంటి? లేదు రాసు నిద్రలో, లేదు రాసు ఒకటి, చూడలేక నెత్తి చూడలే జగతి, మనసు కొండలలోన మంట రేగినది, గండు తుమ్మిదలలోన కాటు 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 పుట్టినది. అంటే మనసు కొండలు అంటే అప్పటికి ఇంగ్లీష్ వాడు. ఇప్పటికీ
అన్యాపదేశంగా
రాశాం. అలా అన్యాపదేశంగా ఇంకాను వేగుచుక్క వచ్చింది. వేగుచుక్క మీద గ్రంథం గాంధీ గారు వేగుచుక్క రూపంగాను మనకి స్వరాజ్యం పట్టుకొచ్చాడని, స్వరాజ్యం పట్టుకొస్తాడని రాశాం. తర్వాత గీతాసారం అని ఒకటి రాశాం. గీతాసారం అంతా కలిసి ఉండాలి తప్ప ఐకమత్యంతో ఉన్నట్టయితే మనకి
త్వరలో సిద్ధిస్తుంది
సిద్ధిస్తుందని. దీనికి అనుకూలంగాను ఈ 40 ఏళ్లను స్వరాజ్యం మనకి రాకుండా ఉండే టైంలోనే వస్తువు ఉన్నది స్వరాజ్య రథమిదే రాస్తాను ఏమైనా వస్తువు ఉన్నది అని 8 స్టాండ్లో ఎన్నో రాశాను. సరిగ్గా ఏ భావంతో రాశాను అలాగే సరిగ్గా 40 ఏళ్లు సరిగ్గా వచ్చేసింది.
మీకు పార్వతీశ్వర గావి గారితో ఎప్పుడు పరిచయం ఏర్పడిందండి?
కల్పలత అనే పత్రిక ఉండేది. ఆ పత్రికలో అంత క్రితం బంధువుడే కానీ వెంకట పార్వతీ కవులు మేము పేరు పెట్టుకోవడానికి పరిచయం ఎలా వచ్చిందంటే ఈ కల్పలత అనే పత్రిక కొన్ని బహుమానాలు ఇస్తాం ఫలానా పూర్తి చేస్తే అని చెప్పి రాసి పంపిస్తే
దాని ద్వారా
వెంకట పార్వతీ కవులు చెప్పి మేము అప్పుడు
గద్య రచన అభివృద్ధి చెందడానికి ఆనాటి పత్రికలు ఎంతవరకు తోడ్పడ్డాయండి?
దేశోద్ధారకు నాగేశ్వరరావు పంతులు గారి పత్రిక కూడా గద్య రచనకి సహాయం చేసింది. మరి లోకం కూడా ఆదరించింది గద్య రచనకి. ఏంటంటే దీనికి ఆదర్శం ఏమైందంటే వీరేశలింగం పంతులు గారి గద్య రచన ఉందే అన్ని బాబతుల్లో నవల రాశాడు, ఇంకేదో తెలుగు రాశాడు, శాస్త్రం గద్యం రాశాడు, మరి భాష గద్యంలో రాశాడు, నాటకాలు రాశాడు. ఆ భావంలో వీరేశలింగం గారు మాకు ఆదర్శ ప్రయోజనయ్యారు.
వ్యావహారిక భాషా ఉద్యమం ఆ రోజుల్లో బాగా తీవ్రంగా ఉండేది కదా, ఈ విషయంగా మీరు పాల్గొన్న సభలు సమావేశాలు ఏమైనా మీకు జ్ఞాపకం ఉన్నా?
సభలు సమావేశాలకి మేము వెళ్ళడం మాకు మొన్న నుంచి అలవాట్లేదు. తర్వాత గిడుగు రామ్మూర్తి పంతులు గారు వ్యావహారిక భాషను వ్యాపింప చేయాలని చెప్పి చాలా చోట్ల కాకినాడలోను పిఠాపురంలోను అక్కడక్కడ చేశారు. చేస్తే అప్పటికి పిఠాపురరాజు గారికి గ్రాంధిక గ్రామీణ భాషని వాడుకోవడం గ్రామ్య ఇష్టం లేదు. రఘుపతి వెంకటరత్ నాయుడు గారు కూడా ఆయన రాజా గారిని అనుసరించి దాని గురించి ఏం చెప్పలేదు. అంటే గ్రాంధిక భాష ఆయనకి ఇష్టం అని చెప్పి మేము అనుకున్నాం. కాబట్టి మాకు కూడా గ్రాంధిక భాష ఇష్టం గానీ దీపోతేను ఒక కట్టుబాటు ఉండకపోతేను భాషకి జీవితానికి కట్టుబాటు ఉంటేనే గాని చెడిపోయితే భాషకు కూడా కట్టుబాటు ఉంటేనే గానీ చెడిపోతుందనే నమ్మకంతో ఒక కట్ట చెడిపోయిందంటే నీరు ఏమవుతుంది పోతే తుక్కు కింద పోతుంది కనబడకుండా పోతుంది.
కాబట్టి
కట్టుబాటులో ఉండే భాషకే మాకు ఎక్కువ సమాధానం ఉందని చెప్పి మాకు సమాధానం.
డిటెక్టివ్ రచనలు పైకి రావడం కూడా ఇంచుమించు అప్పుడే అనుకుంటాను.
ఆ రోజులే
మీరు కూడా కొన్ని రాశారు అనుకుంటా?
కొన్ని నావల్స్ రాసి డిటెక్టివ్ నావల్స్ ఏమున్నాయంటే పాంచికుడిదేవు బెంగాలీలు రాశాడు. ఏంటి మామూలు నావల్స్ కి ఏ సరసమైనటువంటి భావాలు, ఏ సరసమైన నాయికా నాయక ప్రచారం ఉంటుందో అలాంటి నాయికా నాయకులను పెట్టి కేవలం డిటెక్షనే కాకుండా ఇది కూడా పెట్టి సార్ ఇంట్రెస్టింగ్ గా చదవడానికి దానిలో పోషణ చేశాడు. అంచేత
పాత్ర పోషణ
అన్ని కూడా నాయక పోషణ అన్ని కూడా అన్ని ఉన్నాయి గనక ఆ డిజిటల్ నావల్స్ మేము పరిశీలించాం.
అది ఆశుకవిత్వ యుగం కదా, అలాంటప్పుడు ఆధునిక యుగంలోకి ఎలా రాగలిగారు?
ఆశకవిత్వమే కానీ ఆశకవిత్వం మాకు ఇష్టం లేదు, గాలికి పోయేది. ఈవేళ నేను ఆశకవిత్వం 1000 పద్యాలు చెప్పొచ్చు. కొప్పల బాబు అప్పుడు నల చరిత్రలో కథ చెప్పమంటే 1000 పద్యాలు చెప్పారు. ఆ 1000 పద్యాలను పోయాయి, గాలిలో పోయాయి. అందులో కొంచెం తప్పులు ఉంటాయి, ఉప్పులు ఉంటాయి, మంచి ఉంటుంది. అంచేత ఆశకవిత్వంలో వినోదం మాత్రం అది, దానిలో స్థిరత్వం లేదని చెప్పేసి దానిలో మేము పడలేదు.
తమ ఏకాంత సేవ రచన ఎలా సాగింది, దానికి కావలసిన ఉద్బోధకం?
కొవ్వూరు బశీరెడ్డి గారి 2వ కుమారుడు సూర్యనారాయణ రెడ్డి గారు మంచి భక్తుడు. ఆయన భీమవరంలో చామరకోట భీమవరంలో దేవుడికి పూజ చేయించాలని చెప్పేసి ఒక కార్తీక మాసంలో వచ్చాడు. నెలలు పూజలు చేయించాడు భీమేశ్వరుడికి. అక్కడ మేము కూడా మాకు స్నేహితుడికి మేము అక్కడికి వెళ్ళాం. ఈయన పూజలు చేస్తుంటే మేము ఊరికి ఎలా కూర్చుంటాం? మేము వచ్చేటప్పుడు అక్కడ ఏకాంత సేవ ఆరంభించాం. ఏకాంత దేవుడు గురించి ప్రార్థన ఏకాంత సేవ ఆరంభించి అది కొన్ని ఘట్టాలు తీసి ఈ అనసూయ పత్రికలను కృష్ణశాస్త్రి గారి సిస్టర్ ప్రకటిస్తున్న అనసూయ పత్రికలో కొన్ని ఘట్టాలు తీసాం.
అది ఎప్పటికీ పూర్తయిందండి?
1922 పూర్తిగా గ్రంథం పూర్తి అయి అది దానికి కృష్ణశాస్త్రి గారు ఏమో తెలుగులో వ్యాఖ్య పీఠిక రాశారు. బిఆర్ కాలేజీ పెద్ద రామస్వామి గారు, కాలేజీ ప్రిన్సిపల్ పెద్ద రామస్వామి గారు ఇంగ్లీష్ లో పీఠిక రాశాడు. ఈ పుస్తకం పట్టుకెళ్ళి లేకపోతే వెంకటరత్న నాయుడు గారు ఇస్తే కాగలించుకుని చాలా బాగుందని చెప్పి దాని మీద ఈ సమాజంలో దాని గురించి చదివిస్తూ దాని గురించి వ్యాఖ్యానాలు చేస్తూ రాజా గారికి మా ఎదురుగుండానే ఈ పుస్తకంలో ఈ గొప్పతనం ఉంది, ఈ గొప్పతనం ఉంది, మన తెలుగులోనే ఇంత గొప్పతనం ఉంది, మీరు గ్రహించాలని చెప్పేసి ఉపన్యాసాలు చెబుతున్నాడు. అప్పుడు మేమేం చేసామంటే ఆయన మామూలుగా ఆంధ్ర ఆంగ్లేయ భాషలోనే సముద్రుడు కాక ఆంధ్ర భాషలో కూడా బాగా పాట ముట్టినవాడే అని తెలుసుకుని మాకు ఆయన ఎందుకంటే గౌరవం చేత ఆయన షష్ఠీపూర్తి ఉత్సవం వచ్చినప్పుడు 60 పద్యాలు రాసి ఆయన కారు గారు కొంచెం.
మీరు గద్యం పద్యం రెండు రాశారు కదా, రెండిలో మీకు ఏది అభిమాన పాత్రం?
పద్యం అభిమానం. పద్యంలో ఉండే ఆ మెలడి ఆ మనోహరత్వం గద్యంలో ఉండదు. గద్యంలో చదువుకుపోతుంది బాగానే ఉంటుంది అనుకోండి, పద్యంలో నువ్వు ఏమైనటువంటి హృదయానికి
రంగమత్వం ఉన్నదంట
ఉంది. అంతే పద్యం ఎక్కువ ఇష్టం. దాన్ని బట్టి మేమేం చేసాం, కా ఇది సబ్జెక్ట్స్ మీద వేరే వేరే సబ్జెక్ట్స్ మీద కావ్య కుసుమాలు రాశాం. 800 పేజీలు అయింది అది, 250 సబ్జెక్ట్స్ అది. అది పోయింది కానీ అంత అనుకోండి, ఆ బయట రాశాం. దాని మీద మా కవిత్వం తెలుగు ఇది రాశాం, ఏకాంశం రాశాం. తర్వాత బృందావనం అని చెప్పి ఒక ప్రబంధం రాశాం.
ఇంకా నాటకాలు కూడా రాశారు.
నాటకాలు కూడా రాశాం. ధనాభిరామం అని, సతీ సంయుక్త అని, శ్రీరంగారాయ పట్టాభిషేకం అని.
ఆ రోజుల్లో నాటకాలు కూడా ఎక్కువ
మంచి గౌరవం ఉంది.
బాల సాహిత్యంలో కూడా మీరు చాలా కృషి చేశారు కదా, దానివల్ల మీ అనుభవాలు ఏంటండి?
బాల సాహిత్యంలో మేము ఒకప్పుడు ఈ గిడుగు రామూర్తి పంతులు గారిని దర్శించినప్పుడు ఆయన వాదం మేము ఒప్పుకోకపోయినా ఆయనకు మా మీద వాస్తవ్యం ఉండేది, మేము ఏదో బాగా రాస్తామని చెప్పేసి. అంచేత ఆయన ఏం చెప్పారంటే, బాలగీతావళి పిల్లలకి పనికొచ్చే పుస్తకాలు పోయిట్రీ రాయండి మీరు అని చెప్పి ఆయన సమీచారు.
మీరు
ఆ ప్రకారం మేము బాలగీతావళి 5 భాగాలు రాసి, తర్వాత బాలసూర్యవాచకాలు 5 భాగాలు రాసి, 5 1 2 5 స్టాండర్డ్ రాసి ప్రకటన చేశాం. ప్రకటన చేసి ఎప్పుడు 11 11 ఎప్పుడు చేశాం.
అప్పట్లో
అదే మొదటి తరగతి అంటే ఇంట్లో పిల్లలు తల్లికి తల్లి పిల్లలకు చెప్పేటువంటి పాటలు ముందున్నాం, మొదటి వాచకం ఉన్నాం. తక్కిన మేము రాసిన 2 3 4 5 ఆ 2వ వచనంలోనూ చూడండి, బడికి పోలేదు, ఒత్తంబు పట్టలేదు, ఏమేమో రాయిస్తున్నది ఇసుకలైన, గిరగిరం తిరిగి నా బంగారం ఏమేమో రాయిస్తున్నది ఇసుకలోన, బడికి పోలేదు, ఒత్తంబు పట్టలేదు, ఎట్లు వచ్చినదో దీనికి ఇంత చదువు అంటే పిల్లలకి ఏ భావం ఉండాలో ఆ భావాలు రాశాం. ఆయన సంతోషించారు.
గ్రంథమాలను స్థాపించి ఆ రూపంగా ప్రజలలో పఠనాభిలాష కలిగించారు కదా, అప్పటి చందాదారులు వారి యొక్క అభిరుచులు ఎలా ఉండేవంటారు?
4000 మంది చందాదారులు ఆ రోజుల్లో మాకు ఉండేవారు. పుస్తకం వెళ్లేదంటే 4000 వచ్చి 4000 వచ్చేది, మళ్ళీ 4000 మళ్ళీ ప్రింట్ చేయించాలి, నాకు బాగుండేది. ప్రతి వాళ్ళకి కూడాను మరి పుస్తకం ఉందనేది గౌరవం ఉండేది. ఒకప్పుడు 1923 కాంగ్రెస్ మహాసభ కాకినాడ వచ్చింది, అప్పుడు మేము ఈ పుస్తకాలు 40-50 వేలు స్టాక్ ఉంచితే వెంకటపాదరెడ్డి గారు ఎక్కడ ఉన్నారు అని చూడడానికి వచ్చి, దేశం 4 మూల నుంచి అక్కడ చూడడానికి కాంగ్రెస్ లోకి వచ్చి మమ్మల్ని దర్శించి మా దర్శనం చేసుకుని నమస్కారం చేసి ఈ పుస్తకాలు పెట్టి వెళ్ళారు.
కాబట్టి
అంటే అంత ప్రచారం అంత బాగా ఉండేది ఆ రోజుల్లో. పత్రికా ప్రచారం దేశోద్ధారకం నాగేశ్వరరావు గారి వల్ల ఎంత పత్రికా ప్రచారం చదవడం అలవాటైందో ప్రజలకి, ఈ నవల ఇంటింటూ
అలవాటైంది. సాహిత్యాన్ని గురించి మీ అభిప్రాయం?
ఈనాటి సాహిత్యం ఎంత స్థడీగా లేదు, అంటే స్థిరంగా లేదు కానీ ఒక రేడియోలో మాత్రం భాష ఓ పదంగా ఓ పద్ధతిలో ఉందని నేను అనుకుంటున్నాను. ఈ పద్ధతి ఎప్పుడు ఇలా మెయింటైన్ చేస్తారు మీరు అని చెప్పి అనుకుంటాను. ఇంకా భాష పత్రికలో ఉందే భాష దిగిపోయింది. తర్వాత కవులు, యువ కవులు ఇప్పుడు బయలుదేరి కవులు ఉన్నారు, వారి ఇష్టం వచ్చిన భాషలో వారు రాస్తున్నారు. భావాలు లేకపోలేదు, పువ్వుల్లో ఉన్నాయి.
భాష మాత్రం
భాష చచ్చిపోయింది. మళ్ళా మంచి ఎప్పటికైనా రా వస్తుందేమో అని ఆశిస్తున్నాను.